జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పించుకుంటూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక అద్భుతమైన సంభాషణ అంటే ప్రశ్నోత్తరాలతో కూడినటువంటి గ్రంథాన్ని అందజేశారు. భగవద్గీతలో ముఖ్యంగా ఆత్మ గురించి చర్చించిన విషయాలని అత్యద్భుతంగా ఎన్నో రకాల ఉదాహరణలతో అందజేశారు. దాన్ని మనం ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 130 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 131వ భాగం, అంటే గ్రంథంలో 72వ భాగం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియేన్ రామానుజదాస. వచ్చావా రా. మనం ఇప్పుడు 6వ అధ్యాయంలో కదా ఉన్నాం. అడియన్ అడియన్ నిజమే అడియన్, బాగా జ్ఞాపకం ఉంది అడియన్ దాసుడు. ప్రతిరోజు మీరు చెప్పినవి మళ్ళీ మళ్ళీ అన్వయం చేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా నిన్న రోజున స్వామి యత్రో పరమతే చిత్తం సుఖమాత్యంతికం యత్తత్ ఎం లబ్ధ్వాచాపరం లాభం తం విద్యాత్ దుఃఖ సంయోగం అనే శ్లోకాలు చెప్పారు. దానికి సరాసరిగా తాత్పర్యం చెప్పారు, కానీ అన్వయం చెప్పకపోవడం వల్ల చాలా అసంతృప్తి మిగిలింది స్వామి. ఒక్కసారి దానికి అన్వయం కూడా చెప్తారని దాసుని విజ్ఞాపనం. అలాగే నిజంగా చదవవలసింది, తెలుసుకోవలసింది కూడా అలాగనే. అన్వయం చాలా తృప్తినిస్తుంది. సరే చూద్దాం. 20 నుంచి 23 వరకు కదా, అలాగే ఒకటే అన్వయం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. యోగసేవయా నిరుద్ధం చిత్తం యత్ర ఉపరమతే యత్ర చ ఆత్మన ఆత్మానం పశ్యన్ ఆత్మన్యేవ తుష్యతి యత్ అతీంద్రియం బుద్ధిగ్రాహ్యం ఆత్యంతికం సుఖం తత్ యత్ర వేత్తి యత్ర స్థితః అయం త్వత్వతః న చలతి ఏవ యం లబ్ధ్వా తతః అపరం లాభం న మన్యతే యస్మిన్ స్థితః గురుణా దుఃఖేనాపి న విచార్యతే దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం తం విద్యాత్ స యోగః నిశ్చయేన అనిర్విణ్యేన చేతసా యోక్తవ్యః. అడియేన్ అర్థమైంది. అంటే మొత్తం మీద ఈ యోగం గొప్పదనం చెప్పేది అంతేనా స్వామి? యోగం గురించి ఇది చాలా గొప్పగా చెప్తుంది, అంతవరకే కదా స్వామి? అంతేకాదు, యోగం దాని లక్షణాలు కూడా మరొక మారు క్రోడీకరించి చెప్తున్నారు. ఇక తర్వాత 2 శ్లోకాల్లో కూడా ఇలాంటి క్రోడీకరణే కనిపిస్తుంది. దాని గురించి ఒకసారి చదివి చెప్తానే అడిగాను. అడిగాను సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః శనైః ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. అన్వయం. సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ అశేషతః మనసైవ త్యక్త్వా ఇంద్రియగ్రామం సమంతతః వినియమ్య ధృతిగృహీతయా బుద్ధ్యా శనై శనై ఉపరమేత్. మన ఆత్మసంస్థం కృత్వా కించిదపి న చింతయేత్. అడియన్, కొంచెం వివరంగా తాత్పర్యం అనుగ్రహించండి. అలాగే ఇప్పుడు సంకల్పాల వల్ల కోరికలన్నిటినీ మనస్సుతోనే ఒకటి కూడా మిగలకుండా విడిచేసి ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుంచి నిగ్రహించాలి. వివేకముతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా శాంతపరచాలి. మనస్సుని ఆత్మయందు ఉంచుతూ కొంచెం కూడా ఆలోచించరాదు. అంటే మనస్సుని ఆత్మలో పెట్టుకొని ఎటువంటి ఆలోచన చేయకూడదు. అడిగేన్, ఇప్పుడు పరమాత్మ యందు మనస్సు ఉంచమని గతంలో చెప్పి ఇప్పుడు ఆత్మ గురించి ఉంచమంటున్నారేమిటి స్వామి? నువ్వు వెనక చెప్పిన ఉదాహరణ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ధనరాశులు పొందదలిచినటువంటి వాడు పరమాత్మని ధ్యానిస్తారు కదా, ఏమని? ధనరాశుడు కావాలి అని. అంటే ప్రాప్యము ప్రాపకము ఈ రెండు, ధనరాశుడు కావాలి, అనుగ్రహించే భగవంతుడు కావాలి, అవునా? ఈ రెండు మనస్సులో మెదులుతూ ఉంటాయి. అలాగే పరమాత్మని మనస్సులో ఉంచుకున్న లక్ష్యం ఆత్మదర్శనం కనుక ఆ యోచన కూడా ఉండి తీరుతుంది. అడియన్ అడియన్, మరి శ్లోకంలో నకించిదపి చింతయేత్ అన్నారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మరి ఈ చెప్పబడిన విషయాలు తప్ప ఇతరాలు చింతించవద్దు అని అర్థం, కానీ ఏది ఆలోచించవద్దు అని అర్థం కాదు. ఏమి ఆలోచించవద్దు అని అంటే మళ్ళీ విరుద్ధమైన వాక్యాలు అయిపోవు ఇవి. అడిగిన అదే కదా. అంతేకాదండి, ఆలోచన తగ్గిన కొద్దీ స్వామి మనస్సు పలసనైపోయి ఆత్మదర్శనం సాధ్యమవుతుంది అన్నారు. ఆలోచనే లేకపోతే మనస్సు జీరో అయిపోయి దర్శనం చాలా సులువైపోదు స్వామి. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో నువ్వు, ప్రకృతి మండలంలో ఉన్నంతకాలం, శరీరధారి అయి ఉన్నంతకాలం మనస్సు జీరో అనేది అవ్వనే అవ్వదు. ఇదివరకు చెప్పినవి గుర్తు తెచ్చుకో. మనస్సు ఒక గ్లాసులాగా పారదర్శకమై ఉంటుంది. ఆత్మ యొక్క జ్ఞానం దానిలోంచి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. దానిని ఒక మిర్రర్ లాగా అపారదర్శకంగా మార్చితే ఆ జ్ఞానం పరావర్తనం చెంది తన దర్శనం తానే చేసుకోగలుగుతాడు. అంతే తప్ప గ్లాసునే తీసేయడం జరగదు, అది ప్రయోజనకారి కూడా కాదు. స్వామి, మనస్సు అంటే ఆలోచనల పుట్ట అన్నారు, మరి అది పారదర్శకం అపారదర్శకం ఇలా రెండు రకాలుగా అవడం ఏమిటి స్వామి? అసలు ఈ ఆలోచన దేని వల్ల కలుగుతుంటుంది? సరే, ఇప్పుడు చెప్పే ఉదాహరణలన్నీ నీకు అర్థం అవ్వడానికి చెప్పేవే తప్ప అన్నీ సరిగ్గా అన్ని కోణాల్లోంచి సరిపోవు అని గుర్తించుకో. అంతేకాదు, మనస్సు పలచన అవడం అన్నా అపారదర్శకం అవడం అన్నా ఒకటే. అర్థం అవడానికి ఆ రకరకాలుగా చెప్తున్నాను. ఇక విను, జ్ఞానం వలననే ఆలోచనలు కలుగుతాయి. ఏ విషయమైన జ్ఞానం ఉండదో ఆ విషయమైన ఆలోచనలు కలగవు. విత్తు ఉంటేనే మొలక వస్తుంది, మొలక భూమిపైన కనిపిస్తుంది. కనుక లోపల విత్తు ఉన్నది అని ఎలా గ్రహిస్తామో అలా ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అంటే తత్సంబంధమైన జ్ఞానం మనలో ఉన్నది అని అర్థం. అడియేన్ అడియన్ స్వామి, ఆత్మ జ్ఞానమయ అని కదా నిర్ణయం స్వామి, జ్ఞానం లేకపోవడము అనే దశ ఎందుకుంటుంది? ఆత్మజ్ఞానమయ అన్న వాక్యం ప్రధానంగా ధర్మజ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నదో ధర్మభూత జ్ఞానం గురించి. దీనికి సంకోచము వికాసము ఉంటుంది. అడియన్, ఇలా సంకోచ వికాసాలకి కారణం ఏమిటంటారు? ఏముంటుంది కారణం? ఆయా జన్మల్లో చేసినటువంటి కర్మలే. మరి దీనికి తగినటువంటి రికార్డ్ ఎక్కడైనా ఉంటుందా స్వామి? ఎక్కడుంటుంది? మనస్సులోనే ఉంటుంది. అడిగాను మరి, మనస్సే ధర్మభూత జ్ఞానానికి సంకోచ వికాసాలను కలిగిస్తుంది అనే కదా మీ అర్థం. మరి దానిని ఆలోచనలు పుట్ట అని అన్నారే, జ్ఞానం వలన ఆలోచనలు కలుగుతున్నాయి అంటున్నారే. ఇదా సందేహం. ఇప్పుడు వివరిస్తాను విను. ఒకనొక ఐడియల్ కేసు ఊహించుకుందాం. ఆ కేసులో పాతకర్మలే లేవు అనుకో, అప్పుడు కూడా ధర్మభూత జ్ఞానం ఉండనే ఉంటుంది కనుక నన్ను. ఒకవేళ ఉన్నా దానికి సంకోచ వికాసాలు ఉండవు కనుక మనస్సులోని ఆలోచనలన్నీ ఆ జ్ఞానం వలన కలిగినవే అవుతాయి. కర్మలు కర్మవాసనలు లేవు కనుక బాహ్య ప్రకృతి సంబంధం లేదని అర్థం. అప్పుడు ధర్మభూత జ్ఞానం దేనిని గ్రహిస్తూ ఉండి ఉంటుంది? ధర్మిని కానీ పరమాత్మని కానీ గ్రహిస్తుంది కదా. అంటే అప్పుడు మనస్సులో ఆలోచనలన్నీ ఆత్మ పరమాత్మల విషయంగానే ఉంటాయి. మనస్సుని దాటి జ్ఞానం ప్రవహించలేదు. ఇప్పటికీ ఇక్కడ వరకు నీకు అర్థమైందా? అడిగాను అర్థమైంది అని అంటూ విషయాలని కొనసాగిస్తున్నారు. ఇంత చక్కగా భగవద్గీతని అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందాలకి అనేక దాసోహాలు సమర్పిస్తూ అడిగాను రామానుజదాస కులశేఖరాడవారు హైదరాబాదు.